ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం December 9, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
Namaste, this is Likita. You are now listening to MindMedia, the voice of India.
Swaramalika, America nundi vintunnaru. Ye desam egina endu kaalidina pogadara nee talli bhoomi Bharatini. ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 to 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాలిక కార్యక్రమాలను మీకు అందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం. హేలగా ఆనంద డోలగా శ్రీవల్లి రాధిక గారి కథల సంపుటిలోని ఒక కథ. ఈ కథను నాగజ్యోతి సుసర్ల గారు చదువుతున్నారు. నాగజ్యోతి గారు మీ అందరికీ సుప్రచితమే. స్వరమాలికలో తన స్వంత రచన సుందరకాండలోని పద్యాలను, వాటి భావాలను స్వరమాలికకు అందించారు. దాని తర్వాత మాలిక పత్రికలో ప్రచురితమైన మన్నెం శారద గారి రచన చిగురాకు రెపరెపలు అనే సీరియల్ను స్వరమాలికకు అందించారు. ఈరోజు స్వరమాలికలో శ్రీవల్లి గారి హేలగా ఆనంద డోలగా తన గళంలో వినిపించబోతున్నారు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చేసి రచనా రంగంలో కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శ్రీవల్లి గారు మీ అందరికీ సుపరిచితులే. వల్లి గారి రచనలు సంప్రదాయ భావనలకి, ఆధునిక సమస్యలకి మధ్య అవగాహన లేదా నిర్మాణాత్మకమైన వారధి అని ఎన్నో ప్రశంసలను అందుకున్నాయి. అంతేకాకుండా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం హైదరాబాద్, భారతీయ భాషా పరిషత్ కలకత్తా, లేఖిని మున్నకు సాంస్కృతిక సంస్థలు, అలాగే భూమిక వారి విశ్వనాథ వాంగ్మయ పురస్కారం కూడా శ్రీవల్లి గారు దక్కించుకున్నారు. తన ఇతర కథానికలు కూడా ఇతర భారతీయ భాషల్లో అనువదింపబడి పాఠకుల ఆదరణను పొందాయి. నేను అడిగిన వెంటనే శ్రీవల్లి గారు సహృదయంతో వెంటనే ఈ కథను స్వరమాలికకు అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే నాగజ్యోతి గారిది మరో ముఖ్యమైన పాత్ర ఇందులో. తాను తన గళంలో ఈ కథను చదివి స్వరమాలిక శ్రోతలకు అందించబోతున్నారు. హేలగా ఆనంద డోలగా మరికొద్దిసేపట్లో. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి.
వేసుకున్న లతరు తీగలతో అగమ్యంగా కనిపిస్తోంది ఆ ప్రదేశం. నేలంతా రాలిపడిన ఎండుటాకులు, పగలో రాత్రో తెలియని అస్పష్టమైన వెలుతురు. అయినా తనకి దారి సుస్పష్టంగా తెలిసినట్లే చకచక నడిచిపోతుంది తను. ఒకవేళ దారిలో ఏ ప్రమాదమైనా ఉన్నా అది లయగా పడుతున్న తన అడుగులకి అడ్డం రాదని, అదే లయతో ప్రక్కకి తప్పుకుంటుందని తెలిసిన దానిలాగా సాగిపోతోంది. అల్లంత దూరంలో ఏమిటది? చెట్ల మధ్య వరుసగా స్తంభాలతో ఓ మండపం. చిన్నదా పెద్దదనాలా, కళ్ళు చూడగలిగినంత, మనసు పట్టగలిగినంత. ఒక అడుగు, మరో అడుగు, వెనుక లీలగా కనిపించిన తలుపులు, వాటి వెనుక మరింత లీలగా తోచిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు, వారి చిరునవ్వులు, వరుసగా మూడు మెరుపులు, మరుక్షణం కళ్ళు మిరమిట్లు గొలిపే కాంతులు, గణగణమంటూ గంటల మరోతలు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ధన్య. ఏదో బస్టాప్లో ఆగి ఉంది బస్. బస్ బయట లోపల కూడా లైట్లు వెలుగుతున్నాయి, రణగుణ ధ్వనులు. షాల్ ఒకసారి సర్దుకుని చలికి ముడుచుకుంటూ టైం చూసుకుంది ధన్య. రెండయ్యింది, ఇంకొక మూడు గంటల ప్రయాణం. తెల్లవారక ముందే తనని గమ్యం చేరుస్తుంది బస్. మెలకువ వచ్చేసరికి కళ్ల ముందు కదలాడిన దృశ్యం మళ్లీ మనసులో మెదిలింది. ఇప్పుడే కాదు, ఇదివరకు చాలాసార్లు వచ్చింది ఆ కళ ధన్యకి. ఆ రామాలయంతో తనకేమైనా సంబంధం ఉందా? అలాంటిది ఎప్పుడైనా చూసిందా తను? ఇదివరకు చాలా తరచుగా వచ్చేది ఆ కళ. ఈ మధ్య కొన్నాళ్ళుగా రావడం లేదు, కానీ ఇదివరకకి ఇప్పటికీ ఏదో తేడా ఉంది. ఏమిటది? ధన్య ఆలోచిస్తుండగానే బస్సులో లైట్లు ఆరిపోయాయి. బస్ మళ్ళీ బయలుదేరింది. కళ్ళు మూసుకునేందుకు ప్రయత్నిస్తుంటే హఠాత్తుగా ధన్యకి స్ఫురించింది. ఈసారి కళలో తను పూర్తిగా నృత్యాలంకరణలో ఉంది.
మీరు వింటున్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం. December 9, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
ఒకసారి టైం చూసుకుని ల్యాప్టాప్ మూసేసింది. సీట్లో నుంచి లేచి సంజయ్ క్యాబిన్ వైపు నడిచింది. అటు తిరిగి నిల్చుకుని ఉన్నాడు సంజయ్, రెండు చేతులు ప్యాంట్ జేబులో పెట్టుకుని ఎదురుగా ఉన్న అద్దంలోంచి ఆకాశాన్ని చూస్తూ. అతని భుజాలు, నడుము, గాలికి ఎగురుతున్న జుట్టు శ్రద్ధగా చెక్కిన శిల్పంలా ఉన్నాడు. ఒక్క క్షణం కళ్ళు తిప్పుకోనట్లు చూసి చిన్నగా తలుపు మీద తట్టింది ధన్య. వెనుతిరిగి చూసి నవ్వాడు సంజయ్. హాయ్ అన్నాడు. ఏంటలా శూన్యంలోకి చూస్తూ నిల్చున్నావు? అతని చిరునవ్వు తనలో కలిగించిన పులకింతను దాచుకుంటూ అల్లరిగా అడిగింది ధన్య. ఫైల్ కాపీ చేస్తున్నాను, ల్యాప్టాప్లోంచి పెన్ డ్రైవ్ వేర్ చేసి వెళదామా అన్నాడు. ఇద్దరు బయటకు వచ్చారు. కార్ ఆఫీస్ గేట్ దాటేస్తుండగా ఎటు అన్నాడు సంజయ్. నిన్న వెళ్ళిన చోటుకే, విషయం పూర్తిగా మాట్లాడుకోవాలిగా అంది ధన్య కొంచెం గంభీరంగా. కార్ వాళ్ళు తరచూ వెళ్లే రెస్టారెంట్లోకి ప్రవేశించింది. అందమైన ప్రదేశం అది, చక్కటి పూల మొక్కల మధ్యలో ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం, అన్ని టేబుల్స్ దగ్గర రకరకాల జంటలు. బాగా దూరంగా ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు ఇద్దరు. చిరు చీకట్లు ముసురుతున్నాయి. ఏం మాట్లాడాలి ధన్య? అనునయంగా అడిగాడు సంజయ్. నిన్న నేనన్న మాటలకి నువ్వు నొచ్చుకున్నావు కదూ. లేదు సంజయ్, నొచ్చుకోవడం కాదు, తల అడ్డంగా ఒప్పుతూ చెప్పిన ధన్య. నేను ఆలోచిస్తున్నాను. రెండు చేతులు టేబుల్ మీద ఆనించి ఏదో వివరించబోతున్నట్లుగా ముందుకు వంగాడు సంజయ్. అదే సమయంలో ఒక్కసారి చురుగ్గా తల ఎత్తి చాలాసేపటి నుంచి ఎలా అడగాలో తెలియక ఇబ్బంది పడుతున్న ప్రశ్నని తెగించినట్టుగా అడిగింది ధన్య. నువ్వు నన్ను డాన్స్ మానేయమండానికి కారణం నీ భార్య నలుగురు ముందు నాట్యం చేయడం బాగుండదని, అది అవమానకరమని అనుకోవడం వలన కాదు కదా? సంజయ్ ఒక్క క్షణం తదేకంగా ధన్య కళ్ళల్లోకి చూశాడు. ఆమె చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని, కాదు, నిజంగా కాదు అన్నాడు నిజాయితీ అంతా గొంతులో ధ్వనించేలా. ధన్య మొహం విప్పారింది. నాకు తెలుసు అంది తను కూడా అతను చేయి పట్టుకుంటూ. అయినా అడిగాను, క్షమించు అంది. లేదు, మంచి పని చేశావు, మనిద్దరం వేరు కాదు ధన్య, క్షమించమని అడగవాకు. నువ్వు నాలో ఒక భాగాన్ని అనుకుని నాకు నేనే ఆ ప్రశ్న వేసుకున్నట్లుగా నాకు నిజంగా కలిగిన ఒక సందేహాన్ని నీ దగ్గర బయటపెట్టాను అంతే. నీవు చిన్నప్పటి నుంచి చాలా శ్రద్ధగా డాన్స్ నేర్చుకున్నావు. నాకు తెలుసు నాట్యం చేయడం అంటే నీకు ఎంత ఇష్టమో, అది నీకెంతటి ఆనందాన్ని ఇస్తుందో నువ్వు చెప్పావు. అయితే అంతే శ్రద్ధగా చదువుకున్నావు, ఇంజనీరు అయ్యావు, ఇంత మంచి ఆర్గనైజేషన్లో జాబ్ సంపాదించావు. ఇప్పుడు ఇక ఈ రెండింటిలోనూ ముందుకు వెళ్ళడం నీకు కష్టమవుతుందేమో అనిపించింది నాకు. రేపు మనం పెళ్లి చేసుకుంటే బాధ్యతలు పెరిగితే మరింత శ్రేణికి గురవుతావేమో అని అనిపించింది. అందుకే అన్నాను, పోనీ ఇక డాన్స్ వదిలేయకూడదు అని అంతే. ఆమె రెండు అరచేతుల్ని తన చెంపలకు ఆనించుకుంటూ చెప్పాడు సంజయ్. నువ్వు దీని గురించి ఇంతగా వర్రీ అవ్వాల్సిందేమీ లేదు ధన్య, దీనికి మన పెళ్లికి ఏ సంబంధమూ లేదు. ఏ పనైనా చేసేటప్పుడు ఈ పని ఎందుకు నేను చేస్తున్నాను అని ప్రతిసారి ఆలోచించుకుంటాను నేను. నువ్వు నేను ఒకటే అనుకున్నాక నీ గురించి అలాగే ఆలోచించాను, కానీ నాకు సమాధానం స్పష్టంగా తెలియలేదు. నాట్యం విషయంలో నువ్వు కాస్త ఆనందం కోసం ఎక్కువ శ్రమ పడుతున్నావా? అసలు అది నిజంగా ఆనందమేనా, ఆనందమని నువ్వు అనుకుంటున్నావా? అది అర్థం కాకే నిన్ను అడిగాను అంతే, వివరిస్తున్నట్లుగా చెప్పాడు సంజయ్. వర్రీ అవడం లేదు సంజయ్, చిన్నగా నిట్టూరుస్తూ చెప్పింది ధన్య. నువ్వు అడిగే వరకు దీని గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు, కానీ నువ్వు అడిగాక నాకు అవే ప్రశ్నలు వచ్చాయి. నాకు నాట్యం ఎందుకు, నాట్యం నాకేమి ఇస్తుంది అన్న ప్రశ్నలకి నాకు సమాధానాలు స్పష్టంగా తెలియలేదు. చెంపకి చేర్చి సాలోచనగా సంజయ్ వైపు చూస్తూ చెప్పింది ధన్య. 4 రోజుల క్రితం పుట్టిన ప్రశ్నలు, ఆ ప్రశ్నలకి సమాధానాన్ని అన్వేషిస్తూ ఓ కొత్త ప్రదేశానికి తన ప్రయాణం ఎంత చిత్రంగా ఉంది. కదిలిపోతున్న బస్సులోంచి బయట చీకటిని వెన్నెల్ని గమనిస్తూ చిన్నగా నవ్వుకుంది ధన్య. తెలతెలవారుతుండగా ఆ చిన్న ఊర్లో బస్ దిగింది ధన్య. బ్యాగ్లో నుంచి అడ్రస్ రాసుకున్న పేపర్ తీసి ఒకసారి చూసుకుంది. మెల్లగా నడవసాగింది. అత్యంత అధునాతనంగా ఉన్న దుస్తులు, ఖరీదైన బ్యాగు, ఆ అందమైన అమ్మాయి రిక్షా వద్దంటూ చకచకా నడిచిపోతుంటే కొంత ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు అక్కడ జనం. దూరంగా బాలికల పాఠశాల అన్న బోర్డు కనబడగానే, అమ్మయ్య మేడం చెప్పినట్లే వచ్చేశాను అనుకుంది ధన్య సంతోషంగా. మరో 4 అడుగులు వేస్తే 4 రోడ్ల కూడల్లో ఆంజనేయ స్వామి విగ్రహం. అక్కడ కుడిపక్కకు తిరిగి ఆ వీధి చివరి దాకా నడిస్తే అక్కడ ఆ ఇల్లు. ఇంటి వైపుకు తిరిగి నిల్చుంటే మేడం చెప్పినట్లే ఇంటి వెనక వైపుకు దూరంగా కొంచెం ఎత్తులో గుడి కనిపిస్తోంది. వేణుగోపాల స్వామి గుడి అట, అదే తనకు కావలసిన ఇల్లు అని అర్థమైంది ధన్యకి. ఇంటికి గేట్కి మధ్యనున్న ఖాళీ స్థలంలో గన్నేరు, పారిజాతం, మందారం, నందివర్ధన రకరకాల పూల చెట్లు, వాటి వెనుక చిన్న ఇల్లు. మళ్ళీ ఇంటికి వెనక వైపు పెరట్లోనూ ఇలాగే మొక్కలు, కూరగాయల పాదులు ఉన్నట్లున్నాయి. వరుసగా ఉన్న 4 గుమ్మాల్లోంచి వెనక గుమ్మానికి ఎదురుగా ఉన్న తులసికోట కనిపిస్తోంది. ధన్య గేటు తెచ్చుకుని మెల్లగా లోపలికి అడుగు పెడుతుండగా కనపడింది ఆమె. ఒక తాడు తీసుకుని వెనక గుమ్మంలోంచి వడివడిగా పెరట్లో ఒక మూలగా పెట్టి ఉన్న రోలు వైపు వెడుతూ, ఆ రోటి దగ్గర ఒక్క క్షణం ఆగి, కృష్ణ అంది ఆవిడ. ఆ తర్వాత వంగి ఆ తాడును చుట్టూ తిప్పి మొడులు వేయసాగింది. ధన్య అవాక్కైనట్లుగా నిలబడిపోయింది. ఏం చేస్తుంది ఆవిడ, ఏం చూస్తోంది తను? ఒక్క క్షణం అర్థం కాలేదు. కృష్ణుడిని రోటికి కట్టేస్తుందా? తను ఎన్నోసార్లు అభినయించిన యశోదాకృష్ణ నాట్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా ఉంది ధన్యకి. ఆమె నడక, ఆ తీరు, అవును ఆమె యశోదే. అదిగో అక్కడ నిల్చుంది బాలకృష్ణుడే. ఒక్క క్షణం పకపకా నవ్వుతూ, అంతలోనే బిక్కమొహం పెడుతూ, వద్దమ్మా వద్దమ్మా అని బతిమిలాడుతూ, దొంగ ఏడుపులు ఏడుస్తూ గుడిలో నుంచి ఘంటానాదం వినపడంతో ఉలిక్కిపడింది ధన్య. అప్పుడే గమనించింది ఆవిడ ధన్యని. ఎవరమ్మా అంది మెల్లగా లేచి నిల్చుంటూ. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఏం చేస్తున్నారు మీరు అంది ధన్య. అంటుండగానే గమనించింది అక్కడ బాలకృష్ణుడు లేడు. ఆవిడ యశోద కాదు. రోలు ప్రక్కగా ఉన్న చిన్న మొక్క పక్కకి వంగిపోతే దాన్ని నిటారుగా నిలబెట్టి తాడుతో కడుతున్న ఆవిడ ఆవిడ రుక్మిణి గారు. స్పృహలోకి వచ్చినట్లుగా చూసి ఆవిడకి నమస్కరించింది ధన్య. బ్యాగ్లో నుంచి ఉత్తరం తీసి ఇచ్చింది. దీపా మేడం పంపారండి అంటూ ఆవిడ హాయిగా నవ్వి ఆ ఉత్తరం అందుకుంటూ లోపలికి రామ్మా అన్నారు. ధన్య మొహం కడుక్కుని వచ్చేసరికి ఉత్తరం చదివినట్లున్నారు ఆవిడ. వంటగదిలో శబ్దాన్ని పట్టి కాఫీ పెడుతున్నారని గ్రహించింది ధన్య. ఆ ప్రక్కనే పూజగదిలో కూర్చుని జపం చేసుకుంటున్న ఆవిడ భర్తని అప్పుడే గమనించింది. దీపా మేడం వయసే ఉంటుంది బహుశా ఈవిడకి. మేడం ఎప్పుడూ పూర్తి మేకప్లో ఉంటారు. ఈవిడకి మేకప్ లేదు కానీ మిగతా అలంకారం అంతా దాదాపుగా అలాగే ఉంది. కొప్పు, పూలు, చేతి నిండా గాజులు, తడతడలాడే ముక్కుపడక, పెద్ద బొట్టు. ఆవిడ చుట్టూ ఆ ఇంటి నిండా ఏదో దివ్యత్వం. తను ఏ ప్రశ్నలకి సమాధానం కోసం వచ్చిందో అవన్నీ మర్చిపోయింది ధన్య. స్నానం, భోజనం, పనులన్నీ ఏదో మైకంలో ఉన్నట్లుగా పూర్తి చేసింది. అన్నం తిరగానే ఆగకుండా ఆవులిస్తుంటే కాసేపు పడుకుంటావా అన్నారు ఆవిడ. ధన్య నిద్రలేచేసరికి వాకిట్లో బిలబిల్లాడుతూ అమ్మాయిలు. రుక్మిణి గారు ధన్యకి కాఫీ ఇచ్చి వాళ్ళకి పాఠం చెప్పేందుకు కూర్చున్నారు. దిత్త ధిమిత ధిమిత కిటతక తళాంగు తక ధిమి తక తడిగినతో పిల్లలకి నాట్యం నేర్పుతున్న రుక్మిణి గారిని చూస్తూ 2 రోజుల క్రితం తాను దీపా మేడం దగ్గరికి వెళ్ళడాన్ని గుర్తు చేసుకుంది ధన్య. ఆ రోజు ధన్య వెళ్లేసరికి ఇలాగే క్లాస్ జరుగుతోంది అక్కడ. అది సాధారణమైన నాట్యాలయం కాదు, ప్రపంచ ప్రఖ్యాతి ఉంది దానికి. దీప తన జీవితమంతా నాట్యానికి అంకితం చేసిన వ్యక్తి, పద్మశ్రీ లాంటి పురస్కారాన్ని పొందిన నాట్య కళాకారిణి. బాగా చిన్నతనం నుంచి అక్కడ నాట్యాన్ని అభ్యసించిన విద్యార్థినిగా, దీపా మేడం ప్రియ శిష్యురాలుగా ధన్య అక్కడ టీచర్లందరికీ పరిచయమే. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ నేరుగా దీప ఆఫీస్ రూంలోకి వెళ్ళింది ధన్య. ధన్యని ఎంతగానో ప్రోత్సహిస్తారు ఆవిడ. అందరిలాగా కాదు నువ్వు, నాట్యం మానకు అని పదే పదే చెప్తారు. ధన్యని చూస్తూనే నవ్వి కూర్చో అన్నారు. కూర్చుంటూనే సూటిగా అడిగింది ధన్య, నాట్యం మనిషికి ఏమి ఇస్తుంది మేడం? అసలు ఏ కళ అయినా మనిషికి ఏమిస్తుందంటారు? నేను నా జీవితంలో పొందినవన్నీ నాట్యంతోనే పొందాను ధన్య, నింపాదిగా చెప్పింది దీప. అవును, ధన్యకు తెలుసు. ఆవిడ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయమే అది. ధన్య ఎన్నోసార్లు శ్రద్ధగా విన్నదే, కానీ అది చాలడం లేదు ఆమెకి. అది కాదు మేడం, నేను నాట్యాన్ని వదిలిపెట్టకుండా సాధన చేస్తే ఏం సాధిస్తానంటారు? మీలాగా పద్మశ్రీ అవుతానా ఒకనాటికి? తప్పకుండా అవుతావు అన్నారు ఆవిడ. అంతకన్నా ఎక్కువే సాధిస్తావు నువ్వు, నీకు ఆ శక్తి ఉంది అన్నారు. ధన్య ఇబ్బందిగా కదులుతుంటే, ఏంటి ధన్య నీ సమస్య? అనునయంగా అడిగారు ఆవిడ. సమస్య కాదు మేడం, ధన్య టూకీగా తనకి సంజయ్కి జరిగిన సంభాషణ చెప్పింది. సంజయ్ అడిగాక నాకు ఆ ప్రశ్నకి సమాధానం స్పష్టంగా తెలియదని అర్థమైంది మేడం. డ్యాన్స్ చాలా ఇస్తుంది, డబ్బు, కీర్తి, మనల్ని ఇష్టపడే గౌరవించే మనుషులు చాలా చాలా ఇస్తుంది. అయితే వాటిలో నాకేం కావాలనుకుంటున్నాను నాకు తెలియడం లేదు. అవన్నీ నా ఉద్యోగము ఇస్తుంది. నేను శ్రద్ధ పెడితే అందులోనూ చాలా పై స్థాయికి వెళ్ళగలను. అలాంటప్పుడు కానీ ఇది వేరు కదా ధన్య. ధన్య మాటల్ని మధ్యలో ఆపుతూ అంది దీప. డాన్స్ నీకు ఇచ్చే ఆనందం వేరు కదా? అవును మేడం, డాన్స్ చేస్తుంటే నాకు చాలా బాగుంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఆనందాన్ని నేను సృష్టించుకున్నదా లేక నాట్యం నాకు సృష్టించి ఇస్తోందా? నేను సృష్టించుకుంటున్నదైతే దాన్ని నేను ఏ పనిలో అయినా సృష్టించుకోవచ్చు కదా? నా ఉద్యోగంలోనూ, గృహిణిగా నా బాధ్యతల్లో కూడా ఆనందాన్ని పొందవచ్చు కదా? దీప ఒక క్షణం ఆలోచిస్తున్నట్లుగా ఉండిపోయింది. నా ఉద్దేశం ప్రకారం మిగతా వాటిల్లో ఆనందాన్ని పొందేందుకు కూడా డాన్స్ హెల్ప్ చేస్తుంది ధన్య. నాట్యం ఏకాగ్రతను పెంచుతుంది. నాకైతే నాట్యం చేసేటప్పుడు ఇంకే సమస్యలు, బాధలు గుర్తుకురావు అంది. అదే మేడం ఆ స్థితి, ఏ సమస్యలు, బాధలు మనల్ని తాకని స్థితి, మరో ఆలోచన మనకి రాని స్థితి, దానిని కళలు మాత్రమే ఇవ్వగలవా? మామూలు పనులు ఇవ్వలేవా? సంజయ్ నిన్న ఆ ప్రశ్న అడిగినప్పుడే నాకు స్ఫురించింది. ఏ కళలు రాకపోయినా చాలా ఏకాగ్రతతో ఉండేవారు మనకు కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళు ఏ పని చేస్తున్నా చాలా అందంగా, నైస్గా అనిపిస్తుంది. ఒక మీటింగ్కు రావడం, కూర్చోవడం, లేవడం, పెన్ను బ్యాగ్లోంచి తీయడం, పెట్టడం, ఒక విషయాన్ని వివరించడం, అతి చిన్న పని నుంచి పెద్ద పని వరకు అన్నీ చాలా నైస్గా చేస్తున్నారనిపిస్తుంది. ఈ పనిని ఇంత బాగా చేయొచ్చా, ఇంత సింపుల్గా చేయొచ్చా అనిపిస్తుంది. మనం ఎంతో కాంప్లికేట్ అనుకున్న విషయాన్ని వాళ్ళు అలవోకగా, అవలీలగా, ధన్య ఎలా చెప్పాలో అర్థం కానట్లు తడుముకుంటుంటే ఒక హేళగా చేస్తారు. దీప నవ్వుతూ పూర్తి చేసింది. కరెక్ట్ మేడం, కరెక్ట్, నాకు ఆ మాట రాలేదు అంది ధన్య. బహుశా దాన్నే కళాత్మకత అంటారేమో సాలోచనగా అన్నది దీప. క్షణం తర్వాత కుర్చీలో వెనక్కి వాళ్ళతో మళ్ళీ తనే అంది, కళాత్మకత అనే పదం సరైనదో కాదో నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పేది నాకు అర్థమైంది ధన్య. క్లారిటీ ఆఫ్ మైండ్, ప్రతి విషయము క్లియర్గా తెలిసిన వాళ్ళు, మైండ్లో అస్పష్టత కన్ఫ్యూజను లేని వాళ్ళు చేసే పనిని చూస్తున్నప్పుడు మనకి అలా అనిపిస్తుంది. అయితే అలాంటి స్పష్టత వ్యక్తిలో ఉంటుందా లేక ఆ పని వాళ్ళకు ఆ శక్తిని ఇస్తుందా అని కదా నీ ప్రశ్న. ధన్య తల ఊపింది. కొందరికి స్వతహాగా ఉండవచ్చు, కానీ ప్రయత్నించి అలవర్చుకోవాలనుకుంటే మాత్రం నాకు తెలిసినంత వరకు నాట్యము సంగీతము ఆ శక్తిని ఇస్తాయి. ఎందుకంటే సంగీత నాట్యాల మూలం వేదాలలో ఉంది. వేదం అంటే అది అపౌరుషేయం, అంటే ఎవరో ఆలోచించి వ్రాసినది కాదు, భగవంతుని నిశ్వాసమే. ఇంకా చెప్పాలంటే భగవంతుని ప్రాణమే వేదం. కనుక ఆలోచనకు అతీతమైన స్థితికి వెళ్ళడానికి అవి ఉపయోగపడతాయి. ఏ పని చేస్తున్నప్పుడు అది మాత్రమే మన ధ్యాసలో ఉండడం, మిగతావేవి మనసులోకి రాకపోవడం, అదే ఆనందానికి కీలకం. నా మటుకు అది నాకు నాట్యంలో దొరికింది. నాట్యం చేస్తున్న సమయంలో నా మనసులో నాట్యం తప్ప మరేమీ ఉండదు ధన్య. ఉండకూడదు, ఉండకపోతేనే పర్ఫెక్షన్ సాధ్యమవుతుంది. అప్పుడే ఆ కళలో ఒక ఉన్నత స్థానాన్ని చేరడం జరుగుతుంది. అర్థమైనట్లుగా తల ఊపింది ధన్య. థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తాను, లేచి నిల్చుంటూ చెప్పింది. మంచిదమ్మా, వెళ్ళిరా, ఆవిడ కూడా నవ్వుతూ చెప్పారు. తలుపు వైపు నడవబోతూ ఒక క్షణం ఆగింది ధన్య. మీరు చెప్పింది నిజం మేడం, మీరు ఎంతో వేగంగా నర్తిస్తున్నప్పుడు కూడా ఆ అభినయము అడుగులు పర్ఫెక్ట్గా ఉంటాయి. భాసుర భుజబల రణసూర, నారీజన మానస చోర, మహామేరు సమాన ధీర అంటూ వేగంగా పాట సాగుతుంటే అంత వేగంగానూ విభిన్న భావాలు అలవోకగా మన మొహంలో పలికినప్పుడు, ఆ వేగం, ఆ నేర్పు, ఆ పర్ఫెక్షన్ సాధించినప్పుడు ఆలోచనలకు అతీతమైన ఒక ఆనందమయ స్థితి మనకు కలుగుతుంది. అదే నాట్యం మనకిచ్చే, నాట్యం నుంచి మనం పొందగలిగే గొప్ప ప్రయోజనం. అంతే కదా మేడం? ధన్య ఆ మాట చెప్తూ ఉంటే దీపమొహంలో గబగబా రంగులు మారాయి. ధన్య ఆగు అంది కంగారుగా.
మీరు వింటున్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం. December 9, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని, ఇంటికాడంత మంచిదేనా? గుర్తు వట్టలే కదా అవు మల. 15 ఏండ్ల అయింది దేశం ఇడిసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి. యాద్మర్వకుంటినుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
తలుపు తీసుకుని బయటకు అడుగు పెట్టబోతున్న ధన్య ఆశ్చర్యంగా వెనక్కి తిరిగింది. నీకు ఒక పని చెప్తాను, చేస్తావా?
ఏమిటి మేడం?
నిన్ను ఒకరి దగ్గరికి పంపుతాను, వెళ్ళి ఆమెను కలవాలి.
ఎవరిని మేడం?
ఎందుకు? ధన్య ఆశ్చర్యంగా అడిగింది. చెప్తాను, కూర్చో. పేపరు పెన్ను చేతిలోకి తీసుకుంటూ చెప్పింది దీప. లెటర్ రాసి ధన్య చేతిలో పెడుతూ, బహుశా నేను నీకు ఇచ్చింది పూర్తి సమాధానం కాదు ధన్య, ఒకసారి వెళ్ళి ఆవిడని కలువు నువ్వు అంది. ఆలోచనల్లోంచి తెప్పరిల్లి రుక్మిణి వైపు చూసింది ధన్య. ఒక్క క్షణం ఆవిడ మొహంలోకే తదేకంగా చూసి ఆ తర్వాత పిల్లల వైపు తిరిగింది. అంతే, కొయ్యబారిపోయింది అక్కడ. అక్కడ పిల్లలతో పాటు బాలకృష్ణుడు నాట్యం చేస్తున్నాడు. రుక్మిణి గారు చిరునవ్వుతో వాడివైపే చూస్తూ తల ఊపుతున్నారు. ధన్య నివ్వెరిపోయి చూస్తుండగా పాఠం పూర్తయింది. పిల్లలందరూ వెళ్ళిపోయారు. క్రింద కూర్చుని ఉన్న రుక్మిణి గారు మెల్లగా పైకి లేస్తున్నారు. కృష్ణ అంటూ ధన్య మళ్ళీ ఉడికిపడింది. ఎదురుగా బాలకృష్ణుడు కనిపిస్తున్నాడు. ఆమె చేతిలోంచి నట్టు వాంగన్ తాళాలు చెడత కర్ర అందుకుని ఆమె ప్రక్కనే బుడిబుడి నడకలతో నడుస్తున్నాడు. పరిగెత్తినట్లుగా అటు నడిచింది ధన్య. దగ్గరగా వెళ్ళి చూస్తే కృష్ణుడు లేడు. రుక్మిణి గారే వాటిని అక్కడ అలమర్లో పెట్టి వంటగదిలోకి వెళుతున్నారు. ఆ రాత్రి భోజనాలు అయ్యాక మెల్లగా వాకిట్లోకి నడిచి దీపక్ ఫోన్ చేసింది ధన్య. చెప్పు ధన్య.
మేడం, నేను రుక్మిణి గారిని కలిశాను. నాకేమీ చెప్పలేదు ఇవిడ ఇంతవరకును. ఏం చేయను, రేపొద్దున బయలుదేరి వచ్చేనా?
ఏం, అక్కడ బాలేదా నీకు? రుక్మిణి గారు నచ్చలేదా? చిరునవ్వుతో అడిగింది దీప. రుక్మిణి గారు అన్న మాటని వత్తి పలుకుతూ,
అయ్యో బాగోకపోవడమా? ఎంత బాగుందో చెప్పలేను. ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. రుక్మిణి గారైతే మాటలు రానట్లుగా ఆగిపోయింది ధన్య. అర్థమైందిలే, దీప నవ్వింది. మరింకే ఉండు 2 రోజులు.
అది కాదు మేడం, మీరు ఆవిడకి ఏం రాశారు ఉత్తరంలో? నేను ఎందుకు వచ్చానో మీరు రాశారా?
నేను చెప్పాలా? నాకు ఆమెతో ఏం మాట్లాడాలో ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు.
నువ్వే మాట్లాడుకో, 2 రోజుల్లో నేను వస్తాను అక్కడికి. అప్పటి వరకు ఉండు, ఇద్దరం కలిసి వచ్చేద్దాం.
మీరొస్తారా? ఆశ్చర్యంగా అడిగింది ధన్య.
2 రోజులు నేనేం చేయను మేడం ఇక్కడ.
ఏం చేయవద్దు, రుక్మిణితో ఉండు. ఆవిడ ఏమన్నా నేర్పితే నేర్చుకో.
ఏమన్నా అంటే డాన్సా?
ఏం నేర్పితే అది, దీప నవ్వి ఫోన్ పెట్టేసింది.
ధన్య మెల్లగా లోపలికి నడిచింది. అక్కడ ఆయన మంచం మీద పడుకుని ఉన్నారు. ప్రక్కనే నేల మీద చాప పరుచుకుని రుక్మిణి గారు పడుకుని ఉన్నారు. ఆవిడ సన్నగా భాగవత పద్యాలు పాడుతుంటే ఆయన కళ్ళు మూసుకుని వింటున్నారు. ధన్యం చూడగానే, నువ్వు లోపల గదిలో పడుకోమ్మా అన్నారు రుక్మిణి గారు. ధన్య మెల్లగా మధ్యగదిలోకి వచ్చి తన కోసం రుక్మిణి గారు ఉంచిన మంచం మీద కూర్చుంది. ముందు గదిలో నుంచి మధురంగా వినిపిస్తున్న ఆవిడ గొంతు వింటూ నిద్రలోకి జారుకుంది. తెల్లవారుతుండగానే మెలకువ వచ్చింది ధన్యకి. ఓరగా వేసి ఉన్న తలుపులలో నుంచి ముందు గదిలో వాల్చి ఉన్న మంచం కనిపించింది. వాళ్లకు నిద్రాభంగం కాకూడదని మెల్లగా లేచి శబ్దం రాకుండా వెనక వైపు వంటగదిలోకి నడిచింది. నిశ్శబ్దంగా పెరట్లోకి వెళ్ళి మొహం కడుక్కుంది. ఇంకా పూర్తిగా సూర్యుడు ఉదయించలేదు. ఆ చిరువెలుతుర్ని చల్లదనాన్ని ఆస్వాదిస్తూ మెల్లగా ఇంటి ముందు వైపుకు రాబోయిన ధన్య అలాగే నిలబడిపోయింది. అక్కడ కొంచెం దూరంలో రుక్మిణి గారు బావిలో నుంచి నీళ్లు తోడుతున్నారు. అలసటో అలవాటో ఆనందమో అర్థం కాని గొంతుతో మధ్య మధ్య కృష్ణ అంటున్నారు. ఆ ప్రక్కనే బావిగట్టు మీద కూర్చుని 2 కాళ్ళు ఆడిస్తూ బాలకృష్ణుడు ఆవిడతో కబుర్లాడుతున్నాడు. ఆ దృశ్యం కొంత అలవాటైందానిలా చిరునవ్వుతో చూసింది ధన్య. మెల్లగా ఆవిడ దగ్గరికి నడిచి చేతిలో నుంచి చేద అందుకుంటూ, నేను తోడదా అండి అంది. అప్పుడే లేచావా అన్నారు ఆవిడ వెనక్కి తిరిగి నవ్వుతూ. కొత్త చోటు కదా, నిద్ర పట్టలేదా?
అదేం కాదండి అంది ధన్య చిన్నగా నవ్వుతూ. రోజు నేను ఇదే టైంకి లేస్తాను. ధన్య చీర పైకి దోపుకొని నీళ్లతోడి వాకిట్లో ముగ్గు వేస్తుంటే, బాగా చదువుకున్న పిల్లవంటే ఇలాంటివన్నీ రావేమో అనుకున్నాను అన్నారు రుక్మిణి గారు మురిపంగా చూస్తూ. చదువు సమర్థతను పెంచాలి కానీ తగ్గించకూడదు కదండి అంది ధన్య. రుక్మిణి ఫక్కున నవ్వి ధన్య చుబుకాన్ని పుణుకుతూ, బాగా చెప్పావు అంది. ఆవిడ వంటగదిలోకి వెడుతుంటే ఆవిడ వెనకనే లోపలికి వెడుతూ, నాకు మీరేదైనా నేర్పితే నేర్చుకోమన్నారు నన్ను దీపం మేడం అంది ధన్య. గలగలా నవ్వారు రుక్మిణి గారు. అలాగేలే అన్నారు. పనవగానే వేణుగోపాలస్వామి గుడికి తీసుకువెళ్లారు. దర్శనం చేసుకుని మెట్ల మీద కూర్చున్నారు ఇద్దరు. ఎంత బాగుందండి ఈ గుడి అంది ధన్య పరవశంగా చూస్తూ. గుడికి రంగులు నేల మీద ముగ్గులు వేస్తుండడాన్ని ధన్య ఆసక్తిగా గమనిస్తుంటే, ఎల్లుండి పండుగ కదా, కృష్ణాష్టమి బాగా చేస్తారు ఇక్కడ, ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనం, దీప కూడా వస్తుంది ప్రతి సంవత్సరమును, మా పిల్లలు చేసే నాట్యం చూడ్డానికి అంటూ వివరించారు ఆవిడ. అవునా అంది ధన్య ఆశ్చర్యంగా. నేను కూడా చేయొచ్చా బెరుకుగా అడిగింది. చేయాలనిపిస్తోంది స్వామి ముందు. రుక్మిణి గారు ధన్య బొగ్గు మీద చిన్నగా తట్టారు. ఎందుకు చేయరాదు, తప్పకుండా చేయొచ్చు. మరి మీరు నాకేమైనా నేర్తారా ఈ రెండు రోజుల్లో? ఆవిడ చిన్నగా నవ్వుతూ పైకి లేచారు. పద వెళదాం అన్నారు. ఆ రోజు ఆ మన్నాడు అనుక్షణము ఆవిడని గమనిస్తూ ఉండిపోయింది ధన్య. ఆవిడ దినచర్య, పూజ, పతిసేవ, ఏది చేస్తుంటే అది, ప్రతీదీ ఒక నాట్యంలో ఉన్నాయి, కళ్ళు తిప్పుకోలేని ప్రదర్శనలో ఉన్నాయి, దీపం మేడం అన్నట్లు అంతా ఒక హేళగా ఉన్నాయి. అంతకన్నా ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తనకి కలుగుతున్న భ్రమలు మరింత చిత్రంగా ఉన్నాయి ధన్యకి. రుక్మిణి గారి ప్రక్కనే సదా బాలకృష్ణుడు నడుస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఆవిడ కృష్ణ అన్నప్పుడల్లా బాలకృష్ణుడి రూపు స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తోంది. ఆవిడ కాఫీ కలుపుతూ కొంచెం ఎత్తులో ఉన్న పంచదార డబ్బా కోసం చేయి చేస్తూ కృష్ణ అంటే అది అలవోకగా ఆవిడ చేతికి అందినట్లు అనిపిస్తుంది. కాదు, పక్కన గట్టు మీద నిల్చున్న బాలకృష్ణుడు దాన్ని ఆమె చేతికి అందించినట్లు అనిపిస్తోంది. మజ్జిగ చిలుకుతూ ఉంటే ఆవిడ భుజాలు పట్టుకుని అతడు ఊగుతున్నట్లు తోస్తుంది. భర్తకు భోజనం వడ్డిస్తుంటే ఆమె కొంగు పట్టుకుని ఆమెతో పాటే అటు ఇటు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆవిడ తనకి నాట్యం నేర్పుతుంటే ఆవిడ ప్రక్కనే కూర్చుని ఆవిడతో పాటు అతను కూడా తన నాట్యాన్ని నిశితంగా చూస్తున్నట్లే ఉంది. రెండో రోజు రాత్రి నిద్రకు ఉపక్రమించబోతుండగా సంజయ్ దగ్గర నుంచి ఫోన్. గబగబా వాకిట్లోకి నడిచింది ధన్య. ఏంటి, ఏమైపోయావు రెండు రోజుల నుంచి? ఒక్క ఫోన్ లేదు, మెసేజ్ లేదు, నేను చేస్తే జవాబు లేదు. సారీ సంజయ్, మధ్యాహ్నం అంతా ఫోన్ ఛార్జ్లో లేదు, ఇప్పుడు ఛార్జ్ చేశాను. నీ మెసేజ్ చూశాను, పడుకునే లోపల చేద్దానని అనుకున్నాను, ఈ లోపల నువ్వే చేసావు. ఏం చేస్తున్నావు ఆ పల్లెటూరులో అంత బిజీగా? డాన్స్ నేర్చుకుంటున్నా అల్లరిగా చెప్పింది ధన్య. రేపు సాయంత్రం ప్రోగ్రాం కూడా ఉంది. ప్రోగ్రామా అక్కడ? సంజయ్ ఆశ్చర్యంగా అడిగాడు. వస్తావా? మరింత అల్లరిగా అడిగింది ధన్య. దీపా మేడం కూడా వస్తున్నారు. చాలే, ముక్కు మొహం తెలియని వాళ్ళింటికి నువ్వెళ్ళిందే ఎక్కువ, నేను కూడానా? వచ్చి వాళ్ళని ఎత్తిమీద ఎక్కనా? సంజయ్ చిరుకోపంగా అన్నాడు. వాళ్ళని ఎత్తిమీద ఎక్కడం ఎందుకు? పొద్దున్నే ఏ పదింటికో బయలుదేరు నీ కారులో, సాయంత్రానికి ఇక్కడికి వచ్చేస్తావు. డాన్స్ అయిపోగానే మళ్ళీ రాత్రికి బయలుదేరి వెళ్ళిపోవచ్చు. నేను నీతో వచ్చేస్తాను. సంజయ్ మాట్లాడలేదు. ప్లీజ్ సంజయ్ రావు, చాలా బాగుంటుంది కదా. ఇబ్బంది ఉంది చెప్పు. రేపెలాగో ఆదివారం, సెలవే కదా. సరే చూస్తాను. చూస్తాను కాదు రా అన్నట్లు ఓ పనిచేయరాదు. దీపా మేడం కూడా రేపు పొద్దునే బయలుదేరుతున్నారు, ఆవిని కూడా నీతో పాటు తీసుకొచ్చేరాదు. మళ్ళీ ఇద్దరు విడివిడిగా రావడం ఎందుకు? ఆలోచిస్తాలే. ఆలోచిస్తాను కాదు, నువ్వు వస్తున్నావు అంతే. దీపా మేడం నెంబరు ఎస్ఎంఎస్ చేస్తున్నా, ఆవిడతో మాట్లాడు. ఫోన్ కట్ చేస్తూ చెప్పింది ధన్య. బాగా లేట్ అయిపోయింది కదా ప్రోగ్రాం టైంకి, అందుకోగలమంటారా? ఈ వర్షం ఇంతలా ఇబ్బంది పడుతుంది అనుకోలేదు. డ్రైవ్ చేస్తున్న సంజయ్ కొంచెం కంగారు ధ్వనించే గొంతుతో అడిగాడు. చూద్దాం, ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు కదా. ఎప్పటికీ వెళ్ళగలిగితే అప్పటికే వెళదాం, నింపాదిగా చెప్పింది ప్రక్కనే కూర్చున్న దీప. మీరు ధన్యని ఇంత ప్రత్యేకంగా ఈ మారుమూల ఎవరి దగ్గరికి పంపారో చూడాలని నాకు కుతూహలంగా అనిపించింది. అందుకే ధన్య చెప్పగానే బయలుదేరి వచ్చేశాను, సంజయ్ నవ్వుతూ చెప్పాడు. దీప కూడా నవ్వింది. ఆమె పేరు రుక్మిణి. ఇద్దరం ఒకే గురువు దగ్గర నాట్యం అభ్యసించాం. సంజయ్ ఆసక్తిగా చూడడం గమనించి దీప కొనసాగించింది. 8 ఏళ్ళు కలిసి నేర్చుకున్నాం. ఇద్దరం పోటాపోటీగా చేసేవాళ్ళం. శ్రద్ధలో కానీ సాధనలో కానీ ఇద్దరము సమానంగానే ఉండేవాళ్ళం. మా మధ్య పోటీ ఉండేది కానీ ఈర్ష్య అసూయలు ఉండేవే కావు. ఆ పోటీ అయినా చూసేవాళ్ళ దృష్టిలోనే, మా మనసుల్లో లేదు. ఇద్దరం కలిసే ప్రదర్శనలు ఇస్తుండేవాళ్ళం. ఒకసారి ఒక పోటీకి ఇద్దరం కలిసే వెళ్ళాం. ఇద్దరము కృష్ణుడికి సంబంధించిన పాటనే అభినయించాం. న్యాయ నిర్ణేతలు చాలాసేపు తర్జన భర్జనలు పడ్డారు. తర్వాత ఫలితాలు చెప్పారు. నాకు ప్రథమ బహుమతి, దానికి ద్వితీయ బహుమతి. ఓ అన్నాడు సంజయ్ కొంత ఆశ్చర్యంగా, కొంత ఆనందంగా. అది మనసులో ఏమనుకుందో నాకు తెలియనే లేదు. నాకు మాత్రం ఒక పక్కన ఆనందంగా ఉన్నా మరొక పక్క బాధగా అనిపించింది. తిరిగి వచ్చేటప్పుడు దానికి నా ట్రిక్ చెప్పేశాను. నేను నాట్యం చేస్తున్నప్పుడు ప్రతి క్షణము కృష్ణుణ్ణి ఊహించుకున్నానే. కృష్ణుడి వర్ణనలు ఒకటొకటి వినిపిస్తుంటే అలాగే అతని రూపాలని నా కళ్ళ ముందు ఊహించుకున్నా. శాంతంగా, మోహనంగా, భయంకరంగా, ఇలా రకరకాలుగా. బహుశా అందుకే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందేమో అన్నాను. అది నవ్వింది. అవునా, నేను అలా ఊహించుకోలేదే అంది. చూసావా మరి, అందుకే. లేకపోతే నీ నాట్యానికి మాత్రం ఏం తక్కువే. ఈసారి నుంచి నువ్వు కూడా ఆ పని చేస్తే సరిపోతుంది అని నేను సముదాయించబోతుండగా అది అంది. నేను ఊహించుకోలేదే, నాకు అలా కనిపిస్తూనే ఉన్నాడు కృష్ణుడు. ఎలా పిలుస్తుంటే అలా, ఎలా కీర్తిస్తుంటే అలా, ఆ రూపంలో అంది. సంజయ్ దిగ్భ్రమగా చూశాడు ఆ మాటలకి. దీప కళ్ళల్లో సన్నటి నీటి తెర మెరసింది. ప్రక్కకు తిరిగి సంజయ్ వైపు చూస్తూ నవ్వింది. నాట్యం నాకు ఇచ్చినవి దానికి ఇవ్వలేదు, దానికి ఇచ్చినవి నాకు ఇవ్వలేదు. మొన్న ధన్య నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఈ సంఘటన గుర్తొచ్చింది నాకు. ధన్యకి నేను సగం సమాధానమే చెప్పాననిపించింది. మిగతాది రుక్మిణి దగ్గర దొరుకుతుందనిపించింది. అందుకే తనని అక్కడికి పంపాను. సంజయ్ అలాగే అప్రతిభుడై చూస్తూ ఉంటే తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటూ చెప్పింది దీప. నేను కళలో పరిపూర్ణత కోసం సాధన చేశాను, చాలా వరకు సాధించాను. నాట్యం చేసేటప్పుడు నాకు నాట్యం తప్ప మరేమీ ఉండదు. కానీ రుక్మిణికి ఆ నాట్యం కూడా ఉండదు. బహుశా తాను నర్తిస్తున్నానన్న స్పృహ కూడా ఉండదు. ఆ స్థితిని నేను ఊహించగలుగుతున్నాను, కానీ ఈ జన్మలో సాధించలేకపోయాను. ఆరోజే కృష్ణాష్టమి. రుక్మిణి గారు పూలతో దేవుడి మందిరాన్ని చక్కగా అలంకరిస్తుంటే చూస్తూ కూర్చుంది ధన్య. ఆవిడ భర్త కొంచెం దూరంలో గుమ్మం దగ్గరగా కుర్చీలో కూర్చుని ఏదో చదువుకుంటున్నారు. ఒక కంటితో రుక్మిణి గారి పూజా కార్యక్రమాన్ని గమనిస్తున్నారు. కనకాంబరాలతో అందంగా కట్టిన ఒక పెద్ద మాల, మరో చిన్న మాల ధన్య చేతుల్లో పెట్టారు ఆవిడ. ధన్య లేచి ఇవతలకి వచ్చింది. 2 చేతులు నడుము మీద పెట్టుకుని చిరునవ్వుతో చూస్తున్న కృష్ణుడి మెడలో ఒక మాల వేసి మరో మాల జడలో తురుముకుంటూ వెనుతిరిగి చూస్తే ఆవిడ సన్నగా ఏదో పాడుతూ తల ఊపుతుండడం కనిపించింది. మళ్ళీ అదే భ్రమ. 2 చేతులు ఆవిడ మెడ చుట్టూ వేసి ఆవిడ వీపు మీద పడి చిన్ని కృష్ణయ్య ఊగుతున్నట్లు, తన చిట్టి చేతులతో ఆవిడ గడ్డం పట్టుకుని మారాముగా ఏదో అడుగుతుంటే ఆవిడ చిరునవ్వుతో తల అడ్డంగా ఒప్పుతున్నట్లును, మరింత స్పష్టంగా కళ్ళెరుట నిజంగా జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒక వివసత్వం తనని చుట్టేయగా ఒక్కసారిగా నేల మీద చతికిలి పడిపోయింది ధన్య. ఆయన కుర్చీకి దగ్గరగా ఆయన ఉలికిపాటుగా చూశారు. ఆమె తల మీద చేయి వేస్తూ అమ్మాయి అన్నారు కొద్దిగా ఉనికి గొంతుతో. ధన్య తలెత్తి చూసింది. మొహమంతా చిరుచెమటలు కమ్ముకున్నాయి. కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. ఆయన ఆశ్చర్యంగా చూస్తుంటే గద్గదమైన గొంతుతో నాకు ఎలాగో ఉందండి అంది. అమ్మని చూసినప్పుడల్లా నాకు ఆమె పక్కన బాలకృష్ణుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అదే భ్రమ. అప్పటి వరకు కొంచెం కంగారుగా ఆమెనే చూస్తున్న ఆయన నవ్వేశారు. అద్దా అన్నారు. ఆమె తల మీద నుంచి చేయి తీసేస్తూ ఒక ముసిముసి నవ్వుతో కుర్చీలో కొద్దిగా వెనక్కి సర్దుకుని, అది నీ భ్రమ కాదు, ఆవిడ మాయ అన్నారు. ధన్య ఆశ్చర్యంగా చూసింది. అంటే మీకు కూడా కనపడతాడా కృష్ణుడు ఆవిడ ప్రక్కన అంది ఉద్విగ్నంగా. కృష్ణుడా? హా, కనపడతాడు. ఆవిడ కొంగు కట్టుకు తిరుగుతున్న లక్షణాలన్నిటికీ ఒక రూపం ఇస్తే అది కృష్ణుడేగా మరి అన్నారు మరింత విశాలంగా నవ్వుతూ. ధన్య కళ్ళ ముందు ఏదో మెరుపు మెరిసినట్లయింది. అంటే ధర్మం, ప్రశాంత చిత్తం, సత్యం, జ్ఞానం, ఆనందం, ఒక్కొక్క మాటని విడదీసి వివరిస్తున్నట్లుగా పలికారు ఆయన. ఒక అద్భుతాన్ని అవగాహన చేసుకునేందుకు ప్రయత్నిస్తూ రెండు క్షణాలు అలాగే శిలాప్రతిమలా ఉండిపోయింది ధన్య. ఆ తర్వాత స్థిమితపడి తగ్గిన హృదయవేగంతో అవును అంది. క్షణం తర్వాత మళ్ళీ నిజమే అనుకుంది చిరునవ్వు మెరిసే పెరవులతో. తలెత్తి మరోసారి తన్మయంగా ఆవిడ వైపు చూస్తూ, ఎలా సాధించారండి అమ్మ ఇది అని తనలో తానే అనుకుంటున్నట్లుగా. ఏముందమ్మా, ఒకసారి ఆనందం అంటే ఏమిటో తెలిసాక ఇహదాన్ని వదిలిపెట్టకుండా పట్టుకుంది, అంతే సింపుల్. ఆయన గుంభరంగా నవ్వారు. అంతేనా, అంత సింపులా? ధన్య ఆశ్చర్యంగా అనుకుంది. అయితే మరి అది అందరికీ ఎందుకు సాధ్యం కావడం లేదండి? ఆయన నవ్వును చూసి కొంచెం ఉడుక్కున్నట్లుగా అడిగింది. ఆ రహస్యమే కదమ్మా ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది గంభీరంగా అన్నారు ఆయన. ధన్య కళ్ళు విప్పార్చుకుని చూసింది. ఆనందం అంటే ఏమిటో గుర్తుపట్టే అవకాశం నీకు నీ కళ ఇచ్చింది. దానిని నిలబెట్టుకునే చాతుర్యం, పెంచుకునే సామర్థ్యం నీ జీవనశైలి ఇవ్వాలి. అది నాకు సాధ్యమేనా, నేను సాధించగలనా అన్నట్లు చూస్తున్న ధన్య మనసుని అర్థం చేసుకున్నట్లుగా చెప్పారు ఆయన. అలౌకికానందాన్ని అందుకోవడం ఒక ఎత్తు, దానిని కళ ద్వారా మరొకరికి అందివ్వగలగడం ఒక ఎత్తు. మనసు, బుద్ధి, దేహం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రతిబంధకం కావచ్చు, కానీ నీవు రెండూ చేయగలవు. ఆ సంస్కారము, రూపము, కళా నైపుణ్యము అన్నీ ఉన్నాయి నీకు. ఇంకా పెంచుకోగల శక్తి ఉంది కనుక నువ్వు ఇహము పరము కూడా సాధించగలవు. ఆయన సన్నటి గొంతుతో మెల్లగా బుజ్జగిస్తున్నట్లుగా చెప్తుంటే రుక్మిణి గారు చిరునవ్వుతో వచ్చి ఆయన ప్రక్కనే నిలబడ్డారు. నాట్యంతో ధనము కీర్తి సంపాదించుకోవచ్చు, సమాజోద్ధరణ చేయవచ్చు, ఆత్మోద్ధరణ చేసుకోవచ్చు అన్నారు. వాళ్ళిద్దరిని చూస్తుంటే ధన్య గొంతులో ఆనందం పొంగింది. ఒక్క ఉదుటన లేచి ఇద్దరి పాదాలకు భక్తిగా నమస్కరించింది. హడావిడిగా కారు ఆపి వేగంగా గుడివైపు నడిచారు దీపా, సంజయ్. ప్రోగ్రాం అయిపోయిందేమో, వెళ్ళిపోయి ఉంటారా వీళ్ళు? సంజయ్ ప్రశ్నకి జవాబు చెప్పలేనట్లు చూసింది దీప. సరిగ్గా వాళ్ళు గుడిలో అడుగు పెడుతుండగా వినిపించింది రుక్మిణి గారి శిష్యురాళ్లచే ఆనాటి కార్యక్రమంలోని ఆఖరి అంశం ప్రదర్శింపబడుతుందన్న ప్రకటన. వెనువెంటనే ఐదుగురు అమ్మాయిలు మండపంలోకి ప్రవేశించారు. అటు ఇద్దరు, ఇటు ఇద్దరు, మధ్యలో ధన్య. అది చూసి ఉన్న చోటనే ప్రతిమల్లా ఆగిపోయారు దీప, సంజయ్. నాట్యం మొదలైంది. ఐదుగురు గోపికలు ఆడుతూ పాడుతూ కొలనులోకి దిగారు. కిలకిలా నవ్వులతో జలకాలాడుతున్నారు. అంతలో ఎక్కడి నుంచో మురళీరవం అదిగో కృష్ణుడు, అయ్యో వాళ్ళు చూడరే అల్లరివాణ్ణి, వాళ్ళ దుస్తులని దాచేస్తున్న కొంటెవాడిని అది ఇప్పుడు వెతుక్కుంటున్నారు. కృష్ణుడి కోసం కాదు, వాళ్ళ దుస్తుల కోసం. కంగారు పడిపోతున్నారు. కాళింది తీరమంతా కలియ తిరుగుతున్నారు. అదిగో మళ్ళీ మురళీనాదం, ఈసారి మరింత స్పష్టంగా గాలిలో తేలి అన్ని దిక్కులా క్రమ్మి అందరి హృదయాలను అలవోకగా నిమిరి. అదిగదిగో నల్లనయ్య కనిపించాడు. ఇప్పుడు కనిపించాడు అన్ని కళ్ళకి ఒకేసారి. ఆగమనుతుడు ఆ యమునా విహారి. ఉలిక్కిపడ్డారు గోపికలు. సిగ్గుతో తమను తాము నీళ్లలో దాచేసుకున్నారు. మొదట మర్యాదగా బ్రతిమిలాడారు. ఆ తర్వాత రండి, ఇలా వచ్చి మీ దుస్తులు మీరు తీసుకోండి అన్న ఆకతాయిని చూసి మెటికలు విరిచారు. ఆ అఘాయిత్యానికి బొగ్గలు నొక్కున్నారు. పోనీ చేతులెత్తి నాకోసారి నమస్కరించడన్న చిలిపివాడిని చూసి నవ్వుకున్నారు. నీకా నమస్కారమా అంటూ నొసలు విరిచారు. కానీ తప్పలేదు, చివరికి పెట్టారు ఓ నమస్కారం విసుడుగా, ఒకంత దురుసుగా. అలా కుదరదన్నాడు ఆ ఘనుడు. ఇంకేం చేస్తారు, అలా ఎంతసేపని ఉంటారు? ఆనందమనే అయస్కాంతం అంత బలంగా లాగేస్తుంటే ఎందుకు పనికిరాని అహాన్ని ఎంతసేపని మోస్తారు? మురళీరవం వినపడిన మొదటి క్షణమే ఎగిరి గంతుడేయడం మొదలుపెట్టిన హృదయాలని ఎంతసేపని వడిసి పట్టుకుని ఉంటారు? ఆ శక్తులై వదిలేశారు. అంతే, అందరి మనసులు రెక్కలొచ్చిన పిట్టల్లా ఎగిరాయి. బంధాలన్నీ తెంచుకుని వెళ్ళి అతని పాదాల మీద వాలాయి. ఐదు జతల చేతులు అన్నీ మరచి పైకి లేచాయి. అప్పుడు ఆ క్షణం, ఆ ఐదుగురే కాదు, అక్కడున్న ఆ బాలగోపాలము గోపికలే అయ్యారు. అద్వితీయమైన ఆనందాన్ని అరక్షణమే, అయితేనేం పట్టుకున్నారు. విరిగిపోతున్న మొహంలో కలలో నడుస్తున్న దానిలా సంజయ్ వైపు అడుగులు వేస్తోంది ధన్య. ఆ రోజు ఆమె అందుకున్న అనుభవాన్ని ఆమె నోరు తెరిచి చెప్పనక్కర్లేదు. మునిగి వచ్చిన ఆనందార్ణవన్నీ వర్ణించనక్కర్లేదు. ఆ ఉద్ధృతి సంజయ్ ఊహకి, మనసుకి కూడా స్పష్టంగా అందుతోంది. ఇటు అతని హృదయము దాదాపుగా అదే స్థాయి పరవశంలో ఆనందాంబరాన్ని తాకొచ్చిన వివశత్వంలో ఉంది. ఆమె సంజయ్ దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోతుండగా ఒక్కసారిగా వెనక నుంచి వచ్చిన పిల్లలు ఆమె చేయి పట్టుకొని లాగేశారు. అక్క, అమ్మ అందరినీ దర్శనానికి రమ్మంటున్నారు, రండి అంటూ ఒక కెరటం ఉవ్వెత్తుగా వచ్చి ఒడ్డున ఉన్న మనిషిని లోపలికి లాగేసినట్లు వాళ్ళు ధన్యని లాగేయడము, ఆ జనప్రవాహంలో ఆమె అలా ముందుకు కొట్టుకొని వెళ్ళిపోవడము క్షణంలో జరిగిపోయాయి. అర నిమిషం తర్వాత తెప్పరిల్లిన సంజయ్ కూడా ముందుకు కదిలాడు. ధన్య వెనక్కి తిరిగి కంగారుగా చూస్తోంది. అతన్ని రమ్మంటూ చేతులుప్పుతోంది. జనాన్ని తప్పించుకుంటూ సంజయ్ ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న కొద్దీ అల్లంత దూరంలో ఇంకా ముందుకు సాగిపోతోంది ధన్య. చివరికి ఎలాగైతేనే అతను ఆమెని చేరుకున్నాడు. అతి ప్రయత్నం మీద ఆమె చేయి అందిపుచ్చుకున్నాడు. తన ప్రయత్నం లేకుండా ముందుకు వెళ్ళిపోతున్న ధన్య అతను ఒక్కసారిగా అలా ఆపడంతో ఆ విసురుకి తూలిపడబోయి కుడి చేయి అతని హృదయం మీద ఆనించి నిలదొక్కుంది. ఆ చేయిని అలాగే తన చేతితో పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూసిన సంజయ్తో మెరిసే కళ్ళతో చెప్పింది, నాకు అర్థమైంది సంజయ్, నాట్యం నాకేమిస్తుందో. సంజయ్ నవ్వాడు. నాకు అర్థమైంది, నాట్యం నాకేమిస్తుందో అన్నాడు. ధన్య ఫక్కున నవ్వింది. ఒక్కసారిగా వాళ్లపై అక్షింతల జల్లు కురిసింది. తుళ్ళిపడి చూసిన వాళ్ళిద్దరికీ ఆశీర్వదిస్తున్న అర్చకుడు, ఆ వెనక నుంచి చిరునవ్వులు చిందిస్తున్న వేణుగోపాలుడు ఒకేసారి కనబడ్డారు.
అదండి కథ. హేళగా, ఆనంద డోలగా, నిజంగా ఆనందమయంగా ఉందండి కథ. ఈ కథను రచించిన శ్రీవల్లి రాధిక గారికి దీన్ని చదివి అంతే ఆనందాన్ని పంచిన నాగజ్యోతి గారికి ధన్యవాదాలు స్వరమాలిక తరపున, అలాగే ఈ కార్యక్రమాన్ని అందిస్తున్న మైండ్ మీడియా రేడియో వారి తరపున. థ్యాంక్ యూ నాగజ్యోతి గారు అండ్ శ్రీవల్లి గారు, మీరు ఇలాంటి మంచి మంచి కథలు రాస్తూనే ఉండండి. నాగజ్యోతి గారు కూడా మంచి రచయిత్రి, సో నెక్స్ట్ టైం నాగరోజ్యోతి గారు కూడా తన రచనలను స్వరమాలికకి అందిస్తారని ఆశిస్తున్నాను. శ్రీవల్లి రాధిక గారు, మరికొన్ని కథలు మా స్వరమాలిక కోసం, ప్లీజ్ స్టే ట్యూన్డ్.
మా మధ్య అహింసయం భావనా పరీక్షితుం పీడాం యోజయామ్యహం యామస్తి యతార్థం రంధ్రం చిత్రయతి సూచి పరిచితదంశః యతేహం హంతుం సర్వం సర్వం స్మరామ్యహం. కిమాహం అభవం మధురతమ మిత్ర యాన్ సర్వాన్ జానామి అంతె విగచ్ఛతి నభేథా సర్వం మమ తృణ సామ్రాజ్యం నిరాశాయచ్ఛామ్యహం. ఈన విచారపూర్ణ ప్రతికర్తుం న శక్యం కాలస్య కలంకేషు భావనా లీయంతే అన్య త్వమసి అహం మత్రేవస్మి. కిమాహం అభవం మధురతమ మిత్ర యాన్ సర్వాన్ జానామి అంతె విగచ్ఛతి.
ఇప్పటి వరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం December 9, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, ప్రశంసలు, విమర్శలు మా వెబ్సైట్ www.mindmedia.com కానీ మా ఫేస్బుక్ గ్రూప్లో కానీ తెలియజేయగలరు. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.